अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं ह्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं 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 ॐ क एन ह्रीं असकलह्रीं सकलह्रीं ह्रीं। शिष्युड़ की गुरु की उन्ना गुरु शिष्य संबंध अनादिगा वस्तु गुरु ओक अवसर एंटे इधी मार्गम अच्छेवा मन को भगवंत अंशे मन बैठक का मनोक फ्रीविल फ्रीविल अंटे व्यक्तिगत मैं संकल्प शक्ति स्वेच्छ వాటి వల్ల ఏమవుతుందంటే ఇలాగే ఎందుకు ఉండాలి నేను ఇలా ఎందుకు ఉండకూడదు అని ఆలోచించే ఒక అహంకారం. ఆ అహంకారం వల్ల ఏం చేస్తాడంటే పెద్దవాళ్ళు చెప్పినట్టే నేను ఎందుకు వినాలి నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాను అని ఒక ఎదురు తిరిగే స్వభావం. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మనం వ్యక్తిలో. దానివల్ల ఏమవుతుందంటే అసలు దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం, కొంచెం దూరంగా వచ్చేస్తాం, దానివల్ల కష్టాలు వస్తాయి. అన్నిటితో పాటు భగవంతుడు ఎలా చెప్పాడు అలాగే ఫాలో అయ్యే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. అలాగ ఎవరైతే మళ్ళీ భగవంతుడి వైపు తిరగటానికి ప్రయత్నం చేస్తుంటారో అలాంటి వాళ్ళు ఒక గురువు దగ్గర ఇవన్నీ నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడంలో కొన్ని శిష్యుడు కావడానికి ముందర కొంత, శిష్యుడు అయిన తర్వాత కొంత అలాగ స్టెప్స్ ఉన్నాయి. వాటి గురించి బ్రీఫ్గా ఇవాళ మనం చెప్పుకుందాం. అదేంటంటే మొదటిది స్టూడెంట్, జస్ట్ స్టూడెంట్ అంతే. ఎలా కాలేజీలో చేరతాం స్టూడెంట్కి అలాగా స్టూడెంట్ అనే దాని దగ్గరకు వచ్చేసేప్పుడు ఏమవుతుందంటే గురువు యొక్క రచనలు చదవటం, గురువు యొక్క ఉపన్యాసాలు వినటం, గురువు చెప్పే కార్యక్రమాలకు అటెండ్ అవ్వటం, అవన్నీ వింటూ దాంట్లో ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఊరికి వెళ్ళాలి, ఇది బాగుంది మళ్ళీ చెప్పారండి, ఎక్కడ ఎవరు చెప్పలేదు ఇలాంటివి, ఇలాగ వాడికి ఆ విన్న వ్యక్తికి గురువు ఇంకా గురువు కాదు యాక్చువల్గా ఒక ఇంకొక వ్యక్తి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే దాంట్లో విన్నవి చాలా బాగున్నాయని, ఇంతవరకు ఎక్కడ వినలేదని, ఎవరో చెప్పగా వినలేదని ఇలాగ అనుకుంటూ వాటిని అర్థం చేసుకుంటూ ఉంటాడు అంతే తప్ప ట్రై చేస్తూ ఉంటాడు, చదవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. బట్ ఏ రకమైన సంకల్పం తీసుకోడు, ఈయన చెప్పిన మనం ఫాలో అవుదాం లైఫ్ లో ఆచరిద్దాము అని. ఇక్కడ అలా వచ్చిన చిక్కు ఏంటంటే, గురువు చెప్పడం బాగుంటుంది ఇవి అంటాం కాదు, ఆచరించడం అనేది ముఖ్యం. సద్గుణాలు ఎన్నన్నా ఉండొచ్చు, సద్గుణాలను మనం ఏదో ఒక్క దాన్ని తీసుకుని ఆచరించడం మొదలు పెట్టాలి. అలా ఆచరించడం మొదలు పెట్టినంత వరకు ఏ కమిట్మెంటు లేకుండా గురువు చెప్పిన వింటూ ఆ పుస్తకాలు చదువుకుంటూ, ఒక నవల చదివితే మనకు ఎలా అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అలాగా మధ్యలో భగవద్గీత చదవటం, రామాయణం చదవటం, లేదా భారతం చదవటం, లేదా ఇంకో ఏదో మంచి పుస్తకాలు ఏమైనా చదువుకోవడం, వీటిల్లో కాలక్షేపం చేస్తున్నాం అండి మేము అంటారు. వాళ్ళు శిష్యుల కింద కాదు, జస్ట్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ గా ఉంటున్నంత కాలం వాళ్ళని ఇంకా గురువు ఏమి శిష్యులుగా తీసుకోరు, చూస్తాడు అలాగా వీళ్ళు ఎప్పటికన్నా ఫోల్డ్లోకి వస్తాడా అని. ఫోల్డ్లోకి రావాలా ఫోల్డ్లోకి రావద్దా అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఎవరికి వాళ్లే నిర్ణయించుకుంటారు. ఇది చాలా బాగుంది కాబట్టి నేను ఏమైనా సరే ఇది చేస్తాను, నా కోసం ఎలా చెప్తున్నారో అలాగే చేయాలి. మళ్ళీ మాస్టర్ ఒకటి చెప్పారంటే దానికి మార్పులు చేర్పులు చేసుకుని మన పర్సనాలిటీకి సూట్ అయ్యేటట్టు మార్చుకుని అలాగా చేయకూడదు, అలాగే చేయాలి. అలాగే చేస్తేనే మనకు వారు చెప్పిన దాన్ని పాటించిన వాళ్ళం అవుతాం తప్ప, దాంట్లో కొంత భాగాన్ని ఎత్తేసి కొంత భాగాన్ని మనకు నచ్చింది తీసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ పరమపూజ గురుదేవులు మనకు యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు ఇచ్చారు. దాంట్లో ఒక సత్సంకల్పం ఏంటంటే, మేము కష్టపడి నీతిగా సంపాదించిన ధనమును స్వీకరిస్తాము. దాంట్లో కొందరు ఏమన్నారంటే, మాస్టారు దీన్ని కాస్త మారుస్తామండి అన్నారు. ఏంటి చెప్పు అన్నారు ఆయనకి అమాయకుడిగా. మాస్టారు మేము కష్టపడి సంపాదించిన ధనమునే స్వీకరిస్తాం. అదేంటి తేడా ఏంటంటే, నీతిగా అని తీసేస్తారట. కష్టపడి నీతిగా సంపాదించిన ధనమునే స్వీకరిస్తాం అన్న దాంట్లో నీతి అనే పదం తీసేస్తే, కష్టపడి సంపాదించడం అంటే బై హుక్ ఆర్ క్రుక్ ఇంగ్లీష్లో. సో బై హుక్ ఆర్ క్రుక్ సంపాదిస్తామని గురువు గారు సత్సంకల్పాల్లో పెడతారా? పెట్టరు. కానీ మనం ఎంత తెలియని వాళ్ళం అంటే, గురువుకి కూడా పంగనామాలు పెట్టడం లేదా టోపీ పెట్టడం అనే మంచి ఎక్స్పర్టైజ్ మన దగ్గర ఉంటుంది. అందుకని ఆయనకే మనం పాఠం చెప్పడానికి ట్రై చేస్తాం. మాస్టారు కష్టపడటం అనేది మాకు చేతం, రెండవది కష్టం నీటిగా సంపాదించింది, కాబట్టి మేము ఎలాగోలా సంపాదిస్తామండి అంటారు. గురువు ఎప్పుడు కూడా ఒక్కసారి చెప్తాడు, రెండోసారి అడిగితే నేను ఇష్టం వచ్చాడు చేసుకోవచ్చు. అందుకని మాస్టర్ చెప్పారండి మేము అదే చేస్తున్నామండి అనేవాళ్ళు కొందరు ఉంటారు. సో ఈ నెవర్ అప్రూవ్స్ అవర్ సజెషన్స్, ఈ గివ్స్ అన్ ఆర్డర్, ఉపదేశం దాన్ని ఆదేశము అని కూడా అంటారు. ఈ స్టూడెంట్ అనే స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆదేశాలే ఉపదేశాలు ఏమి ఉండవు, ఇంకా ఆయన చెప్పినా చదువుకుంటూ ఉంటారు ఎవరైనా సరే వాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఏ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను అన్న మాట కనుక మన లోపల పైకి అనకపోయినా మన లోపల ఉంటే ఖచ్చితంగా మనం స్టూడెంట్ కింద లెక్క, అంతే సింపుల్. నెక్స్ట్ వచ్చేది సెకండ్ స్టేజ్లో చేల లేకపోతే డిసైపుల్, శిష్యరికం, శిష్యరికంలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే, శిష్యరికంలోకి ఎంటర్ అవ్వటం అంటే మనం ఏమనుకుంటాం, మనకున్న అభిప్రాయాలు పక్కన పెడితే అసలు అభిప్రాయం ఏంటంటే, మనం గురువుకి ఒక రకమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. గురువుకి శిష్యుడికి సంబంధం ఏముంటుంది, తండ్రికి పిల్లవాడికి ఉన్న సంబంధమే ఉంటుంది, బాండ్ విత్ మాస్టర్. అప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే వీడిని శిష్యుడిగా స్వీకరించవచ్చు అని అనుకుంటారో అప్పుడు పుస్తకాల ద్వారా కానీ మిగతా వాటి ద్వారా కానీ కాకుండా స్వయంగా గురువే శిష్యుడికి కొన్ని సాధనాపరమైన విషయాలు చెప్తాడు. ఇంకో ఇలా చేసుకో, అలా చెయ్యి, ఇలా నడు, ఇలా ఉండు అని క్లియర్. దాంట్లో ఎక్కడ డౌట్ ఉండదు. మాస్టర్ మళ్ళీ అని క్వశ్చన్ వేయడానికి ఏమి ఉండదు, అది యాజ్ టీజ్గా పాటించడమే. అలా పాటిస్తేనే వాడు శిష్యుడు అవుతాడు తప్ప మళ్ళీ అంతవరకు వెళ్ళటానికి అవకాశం వచ్చి అక్కడ కూడా మళ్ళీ మాస్టర్ కొంచెం కన్సెషన్ ఇవ్వండి అంటే వాడు డిసైపుల్ కాడు. డిసైపుల్ అంటే శిష్యుడు ఎప్పుడు కూడా గురువుని కన్సెషన్స్ అడగకూడదు. మాస్టర్ లెక్చర్స్లో చాలా చోట్ల ఉంటుంది, మీరు కన్సెషన్స్ అడిగితే నాకే ఇస్తాను కానీ మీకే ఉపయోగం ఉండదు. కాబట్టి మనం లూజర్స్ తప్ప ఆయనకేం ఈజ్ నాట్ ఎ లూజర్. మనం లూజ్ అవుతామా, మనం లాస్ అవుతామా, మనకి నష్టమా, లేకపోతే మనకి దీనివల్ల ఉపయోగం అనేది మనమే ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన శక్తి మనకు భగవంతుడు ఎప్పుడో ఇచ్చాడు. మన మీద ప్రేమతో గురువు మనకు పాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, సూచనలు ఇవ్వడానికి. వాటిని మనం చాలా పదిలంగా, చాలా అపురూపంగా చూసుకోవాలి. ఎంత అపురూపం అంటే దాన్ని మించిన ఆస్తి ఇంకొకటి లేదు అనే భావన ఉండాలి. దీనికి చక్కగా ఒక చోట ఏం చెప్తారంటే, మనకున్న అన్ని రకాల కనెక్షన్స్కి కాసేపు కామబెట్టి, లేకపోతే ఫుల్ స్టాప్ అయినా సరే కామబెట్టి, మనం ఏం చేయాలంటే మన కర్మబంధాలకు సంబంధించినవన్నీ, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ పక్కన పెట్టి గురువు చెప్పింది ఫాలో అవటానికి సిద్ధపడాలి శిష్యుడు. మాస్టారు మేము ఇది చేస్తామండి, అది చేయగలమండి, అలా మనం చెప్పడమే తప్ప ఆయనకి తెలుసు. ఎందుకంటే అలా జరిగిన వాడు ఎవడు ముందరకెళ్ళలేదు. ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటే ఇదే. మనకి ఇటు భౌతికమైన కోరికలు తీరుతుండాలి, అటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అనేది రెండు ఒకేసారి జరిగేవి కాదు. ఖచ్చితంగా భౌతిక జీవితంలో మనం జీవించడానికి కావలసిన మినిమం ఫెసిలిటీస్ వద్దు అని ఎవరూ చెప్పరు. ఆ మినిమం ఫెసిలిటీస్ పెట్టుకొని ఆ తర్వాత ఇంకా వాటి గురించి వెంపర్లాడకుండా మిగతా టైం అంతా కూడా గురువు పని కోసం మనం ఇవ్వటానికి సిద్ధం అవ్వాలి. అది ఆయన మన నోటితో చెప్పక్కర్లేదు. వెదర్ వీఆర్ రెడీ ఆర్ వెదర్ వీఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, అవన్నీ కూడా ఆయన మనం చూడంగానే అర్థమైపోతుంది. అలాగా క్రైస్ట్ ఏం చెప్పాడంటే దీని గురించి, కమ్ లీవ్ యువర్ నెట్స్, మీ వల్ల అన్ని పక్కన పడేసేయండి. I will make you fishers of men. Fishers of men. I will make you fishers of men. అంటే మీ మామూలుగా చేపలు పట్టే వలలన్నీ పక్కన పడేయండి, మనుషులనే చేపలు పట్టే విధానం మీకు చెప్తాను అంటున్నాడు క్రైస్ట్. మనుషుల్ని పట్టుకోవడం ఎలాగ అంటే మనం లిటరల్ మీనింగ్ ఎలా తీసుకుంటే ఏమవుతుందంటే అంత అందంగా ఉండదు. అసలు విషయం ఏంటి, గురువు ఎలాగైతే శిష్యుణ్ణి తెలుసుకుంటాడు అలాగ స్థితిని మీకు నేను కల్పిస్తాను. కాబట్టి మీకున్న చేపలు పట్టడానికి వీటికి ఉన్న వల్లని పక్కన పడేయండి అంటున్నాడు. గురువు శిష్యుణ్ణి ఎలా గమనిస్తాడు అంటే, ఇదివరకు గురువు గారు చెప్పారు ఎలాగంటే, ఎలాగైతే రాత్రిపూట మినుగురు పురుగులు ఎగురుతుంటే లైట్ వెలుగుతుందో, అలాగ వాళ్ళు ఈ భూమి మొత్తాన్ని చూస్తూ ఉంటే మన తలలో లైట్ వెలుగుతుంటే కనుక, ఓహో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, లైట్ ఇన్ ద హెడ్, అది కనిపిస్తుంది వాళ్ళకి. ఆ కనిపించినప్పుడు అలా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. సో మనం నిత్యం ధ్యానం చేయాలి, బాగా ధ్యానం చేసి మన తలలో వెలుగు వచ్చేటట్టుగా మనం సాధన ఉండాలి. చిద్రూపిణి మహామాయి దివ్య తేజ సమన్వితే తిష్టదేవి శిఖామధ్యే తేజో వృద్ధిం కురుష్వమి, మా శిఖలో ఉండి తేజస్సుని వృద్ధి చెయ్యి అంటూ తేజస్సు అంతా కూడా మనకు లోపల వృద్ధి చెందుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తారు గాయత్ర యజ్ఞం చేయటంలో, లేకపోతే సంధ్యావందనం చేయటంలో, పంచోపచార పూజ చేయటంలో, వీటన్నిటిలో శిఖాబంధనం. ఇది మనకు శిఖ అనేది గుర్తు అని చెప్తారు. ఎవరికి గుర్తు, మనకి శిఖ పెట్టుకుంటే చూసేవాళ్ళకి, ఓహో వీడు శిఖ పెట్టుకున్నాడు బ్రాహ్మణేమో అనుకుంటారు, లేకపోతే శిఖ పెట్టుకున్నారు గాయత్రి పరివారేమో అనుకుంటారు, లేకపోతే శిఖ పెట్టుకున్నారు ఇస్కాన్ వాళ్ళేమో అనుకుంటారు. ఇది బయటికి తెలిసింది. అసలు తెలిసేది ఏంటి, గురువు గుర్తిస్తాడు లేదా ఎవరైతే దీన్ని రెగ్యులర్గా చేసుకుంటూ వాళ్ళ తలలో లైట్ ఇన్ ద హెడ్ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఆ యోగ పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది మనకు, సహస్రారానికి రెండోది ఆజ్ఞాచక్రానికి మధ్య అవి చక్రాలు. అయితే భౌతిక దేహంలో పీనియల్ గ్లాండ్కి పిట్యుటరీ గ్లాండ్కి మధ్య ఖాళీ కొంత ఉంటుంది. ఆ ఖాళీ మొత్తం ఈ తేజస్సుతో నిండిపోవటం అనేది లైట్ ఇన్ ద హెడ్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో దానివల్ల ఏం జరుగుతుంది, ఆ వెలుగు సిద్ధులని చూడటానికి, సాధ్యులను చూడటానికి, అలా దేవతలతో కాంటాక్ట్ చేయడానికి ఆ వ్యక్తికి ఉపకరిస్తుంది. ఆ తలలో వెలిగే వెలుగు ఏదైతే ఉందో దాని ద్వారా ఆ వెలుగులో వాళ్ళు సిద్ధుల్ని చూడొచ్చు, సాధ్యులను చూడొచ్చు, కిన్నరులను, కింపురుషులను, చారణులు అంటే దేవతలతో సంబంధం ఏర్పరచుకోవచ్చు, మహామునులతో సంబంధం ఏర్పరచుకోవచ్చు, మహాత్ములతో సంబంధం ఏర్పరచుకోవచ్చు. ఇవన్నిటికీ మేము వాళ్ళని చూడాలండి. ఎలాగా, గురుదేవులు జపం చేసుకుంటుంటే వాళ్ళ గురుదేవులు వచ్చారు, దాదాపు గురుదేవులు. ఆయన కనిపించారు, చూశారు, మాట్లాడుకున్నారు, దీక్ష ఇచ్చారు, వెళ్ళిపోయారు. మరి మాకెలాగా? మనకు కూడా అలా జరగాలంటే మనం ఆ చిత్రూపిణి మహామయి దివ్య తేజ సమన్వితే తిష్టదేవి ఇష్టామంతి తేజోర్జిం కృష్ణమే అని ఆహ్వానించి మనం జపం చేసుకుంటుంటే మన తలలో కూడా అలా వెలుగు వస్తుంది. ఆ వెలుగు పెద్దదయ్యి ఆ తేజస్సు మహాత్ముని ఆకర్షించేటట్టుగా తయారవ్వాలి మన ఎలిజిబిలిటీ. ఇక్కడ ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, సీత ఎవరిని వరిస్తుంది? రాముని వరిస్తుంది. రాముడు కూడా సీతను వరిస్తుంది. ఈ రెండింటిలో ఒకటే నిజం. రాముడిని సీత వరిస్తుందా? సీత రాముడిని వరిస్తుందా? రాముడే సీతను వరిస్తాడా? ఎప్పుడు వరుణ్ణి వరించడం అనేది మొదటి నుంచి ఉంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా చాయిస్ ఈజ్ ఆల్వేజ్ విత్ ద లేడీస్, అంతే తప్ప జెంట్స్కి లేదది. స్వయం వరం తనంతట తనే నిర్ణయించుకోవాలి భర్తగా ఎవరు వస్తారనేది. అలాగే భగవంతుడు ఆర్ గురువు ఏం చేస్తాడంటే, వీడు నాకు పనికొస్తాడు అని ఆయనే మనల్ని వరిస్తాడు. అలాగే భగవత్ తేజస్సు ఏదైతే ఉందో, జగన్మాత మనందరినీ చూస్తూ మనం పనికొస్తామని ఆవిడకి అనిపించినప్పుడు మనల్ని ఆవిడ సెలెక్ట్ చేసుకుంటుంది, ఎస్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మా శ్రీకే గారికి వాళ్ళ గురువు కనిపిస్తారు. అలాగే 9 మంది విచిత్ర పురుషులు అని చెప్తారు ఆయన, విచిత్ర మనుషులు. వాళ్ళందరూ గురు పరంపరకు చెందిన వాళ్ళే. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయనకి మొదటిసారి కలిసినప్పుడు, నువ్వు జగన్మాతకి చాలా ఇష్టమైన వాడివి, అందుకని నీ కార్యక్రమాలు అవన్నీ కూడా మేము గమనించి నీకు 30 సంవత్సరాల పాటు దీక్షిస్తున్నావు. ఈ 30 సంవత్సరాలు నువ్వు మాతో ఉండి పనిచేయాలి, నువ్వు ఆలోచించి చెప్పు అని అంటారు ఆయన. ఎప్పుడో ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తాను, ఐఎమ్ రెడీ అంటారు ఈయన. నో నో అలా కాదు, ఐ కమ్ అగైన్, మళ్ళీ ఆలోచించి చెప్పు. సరే మళ్ళీ 2 రోజులతో 3 రోజులకో వస్తారు, అప్పుడు మళ్ళీ చెప్తారు. ఆ రోజు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రెడీ. ఒకసారి నువ్వు సిద్ధపడిన తర్వాత మధ్యలో మానేయకూడదు, కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు పడతావు, జాగ్రత్త అని చెప్తారు. నేను ఒకసారి మాట ఇస్తే తప్పనండి అంటారు. అక్కడ జగన్మాత మా శ్రీకే గారిని, ఆయన చేసే సర్వీస్ని చూసి చాలా ఇష్టపడుతోంది. జగన్మాత అంటే ఇక్కడ భూమాత, ఈ భూమి తల్లి. భూమి మొత్తానికి ఆయన చేసే సేవ అంతా గమనించారు పై వాళ్ళు. గమనించి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకి దీక్ష ఇచ్చి స్పెషల్గా తయారు చేశారు మాస్టర్. అలాగా మన దగ్గర ఏముంది లక్షణాలు, మనం ఏమి చేస్తున్నాం భూమాతకి, భూమాతకి ఏం చేయాలో మాస్టర్ మనకు చెప్తే అవి మనం నిజంగా చేస్తున్నాం. లేకపోతే ఊరికే సరదాగా అబ్బా మాస్టర్ ఏం పోయి ఎంత బాగా చెప్పారండి, ఎక్కడ దొరకవు ఇలాంటివి, వెరీ రేర్. సో వాట్, వెరీ రేర్ అయితే ఏంటి, రేర్ అయితే ఏంటి, రేరెస్ట్ అయితే ఏంటి, అయితే కామన్ అయితే ఏంటి? నవ్ ఇట్ ఈజ్ కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీబడి. ఎందుకంటే తేజ వెబ్సైట్లో పెట్టేసింది మాస్టర్ లెక్చర్స్ అన్ని, కొన్ని ప్రపంచం మొత్తం మీద ఎవరన్నా చదవచ్చు, ఎవరన్నా వినొచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాట్ బెస్ట్ వీ కెన్ ఫాలో, వాట్ బెస్ట్ వీ కెన్ ఇంప్లిమెంట్, అంతే తప్ప వాట్ బెస్ట్ ఐ నో, నో వాట్ బెస్ట్ ఐ నో ఈజ్ నాట్ ఆఫ్ యూస్, నో వాల్యూ అట్ ఆల్. వాట్ బెస్ట్ కాకుండా వాట్ అట్లీస్ట్ మనం అంత వాస్ట్ నాలెడ్జ్లో ఒక పాయింట్ అన్న తీసుకుని దాన్ని నిత్య జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అక్కడ వచ్చేసరికి డిసేబుల్ అవనగా తెలుస్తుంది. అంతవరకు స్టూడెంటే, ఎన్నైనా చదవచ్చు, మొత్తం పుస్తకాలన్నీ ఆపోసన పట్టచ్చు, కానీ అది పండిత ప్రకాండం అంటే పండిత ప్రకర్ష, నాకు ఇంత పాండిత్యం ఉందని చెప్పుకోవడానికి తప్ప ప్రాక్టికల్గా ఏ ఉండదు. అలాంటి ప్రాక్టికాలిటీ లేనిది మనకు అక్కర్లేదు. అలాంటి ప్రాక్టికాలిటీ లేని వాడు స్టూడెంట్, అంతే. ఒక కాలేజీలో చదువుకున్నట్టే ఎక్కువ కూడా చదువు, అంతే తప్ప ఇంకా శిష్యుడిగా రాలేదు. ఇంకా శిష్యుడు కావడానికి ఇంకా కావాల్సింది ఏంటంటే, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ ఏ పాఠాలు నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, వాటిలన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ తనలో ఈ భూమి మొత్తానికి తను ప్రేమ స్వరూపుడిగా అవుతూ సేవ చెయ్యాలి అనేది నేర్చుకుంటాడు. ఈ లవ్ అనేది మనం వాడతాం తప్ప దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలంటే, ఒకటి ఇంక్లూజివ్నెస్, దేన్ని మనం వ్యతిరేకించము, దేన్ని వద్దు అనము, ఇంక్లూజివ్నెస్. తర్వాత అండర్స్టాండింగ్, అన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అయ్యో ఈ మాట ఎందుకన్నారో, వీళ్ళు ఏ కష్టంలో ఉండి అన్నారు, ఇలా ఎందుకు అన్నారు నన్ను అని ఆలోచిస్తాను తప్ప నన్ను అంటావా, నన్ను నా అంతటి వాడిని అంటావా అనే గర్వం అహంకారం ఉండవు. తర్వాత సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థంగా చేయటం అనేది. పరమ పూజ గురుదేవులు ఇచ్చిన సత్సంకల్పాల్లో ఒకటేంటి, మా స్వార్థము కంటే సామూహిక స్వార్థానికి మేము ప్రాముఖ్యతనిస్తాము. నాకెంత దీనివల్ల బెనిఫిట్ వస్తుంది అనే అనవసరం, దీనివల్ల ఎంతమందికి బెనిఫిట్ వస్తుంది అనేది ముఖ్యం, దాన్ని నేను పాటిస్తాను అని మనం గురువు గారు చెప్పారు. అలాగే సెల్ఫ్ సాక్రిఫైస్, ఇదే యజ్ఞకర్మ కదా. యజ్ఞార్థ జీవితం, యజ్ఞమై జీవితం అంటే ఏంటి, మనవి కొంత వదులుకొని అందరి బాగు కోసం ప్రయత్నించడం, ఇది ఖచ్చితంగా ఉండాల్సింది. ఉంటేనే శిష్యులు అవుతాం, అంతే తప్ప అన్నీ నాకు అన్నీ నాకే వచ్చేయాలండి, నేను మటుకు హ్యాపీగా ఇలా గడిపేస్తాను, చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంది. డిసైపుల్షిప్ లైఫ్ పీస్ఫుల్గా ఏముండదు, ఇట్స్ ఆల్వేస్ టఫ్. అర్జునుడు ఎలా ఉన్నాడో ఏమైనా హాయిగా ఉన్నాడా లేడు. అలాగే తల్లిదండ్రులను భుజం మీద పెట్టుకుని తీసుకెళ్ళి శ్రవణుడు, అలా ఆయన లైఫ్ ఏమైనా బాగా ఉందా. అందుకని ఏం చేయాలంటే మనం ఉపనిషత్తు కథలు చదవాలి. ఉపనిషత్తు కథల్లో శిష్యులు ఉంటారు, గురువు గారు ఉంటారు, వాళ్ళ మధ్య మధ్యలో జరుగుతున్నవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. అలాగే గురు చరిత్రలో దీపకుడు, వాళ్ళ గురువు గారు, ఆ కథ చదవాలి. ఒక కుష్ఠరోగం వచ్చినట్టుగా ఒక కాసేపు డ్రామా ఆడతాడు గురువు, ఎంత కష్టపడతాడు శిష్యుని అంటే శిష్యుని పరీక్షించడానికి, అది కష్టం కాదు ఏం కాదు. అలాగ గురువు శిష్యుల్లో ఉన్న ప్రతి ఫోర్ లోవర్ బాడీస్ అన్ని, అంటే మెంటల్ బాడీ, వైటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఈథరిక్ బాడీ, ఫిజికల్ బాడీ, వీటిలో ఉన్న లోపాలన్నీ ఎలాగ సవరించి వీడిని ప్రేమస్వరూపుడిగా తీర్చిదిద్దాలి, సెల్ఫ్లెస్గా సెల్ఫ్ సాక్రిఫైస్తో పనిచేసేవాడిగా, సర్వీస్ యాటిట్యూడ్ ఉంటూ సరెండర్, సరెండర్ అంటే ఏంటి, సమర్పణ. సమర్పణ ఎవరికి, గురువుకి. గురువు అంటే భగవంతుడే, గురువు చెప్పిన ఆ టీచింగ్కి, గురువు చెప్పిన విషయానికి. గురువు అంటే ఫిజికల్గా కదా, గురువు అంటే ఆత్మవత్ సర్వభూతేషు, మాతృవత్ పరదారేషు, పర ధనము ఒక పాముతో సమానం. ఇలా గురువు గారు మూడు ఇచ్చారు, ఇవి మూడు పాటించారు, ఇవి పాటిస్తున్నా లేదా ఎప్పుడు మనం మనం పరీక్ష చేసుకుంటూ ఉంటాం, అప్పుడు శిష్యులు అవడానికి మనకు ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది. తర్వాత మనల్ని ఇవన్నీ చూస్తున్నప్పుడు మనలో ప్రేమ, మనలో జ్ఞానం, మనలో శక్తి, ఈ మూడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఊరికి ఆయన చెప్పినట్టు చేస్తున్నాం అంటే, మన రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, కొన్ని రోజులకి ఏం రావాలి, చేతులకి వాటికి బలం రావాలి, కొంచెం కండలు తిరగాలి, ఇదివరకటి మీద ఉత్సాహంగా ఉండాలి, బాగా నిగనిగలాడుతూ మనస్సు శరీరం అన్నీ కూడా చాలా శక్తివంతంగా బలంగా తయారవ్వాలి. ఇవేమి లేవనుకోండి చేయట్లేదన్నమాట. అలాగే గురువు యొక్క సూచనలు పాటిస్తూ ఉన్నప్పుడు శిష్యుడు ఖచ్చితంగా జ్ఞానం పెరుగుతుంది, శిష్యుడికి ప్రేమ అనేది అర్థమవుతుంది, సెల్ఫ్లెస్గా పనిచేయడం, సెల్ఫ్ సాక్రిఫైస్ ప్లస్ సర్వీస్, ఇంకొకటి సరెండర్, వెళ్ళిగా మన ఇంట్రెస్ట్లన్నీ తగ్గిపోతూ ఉంటాయి, మనకు ఇది కావాలి అది కావాలని ఎగిరిపోతాయి, ఎప్పుడు చూసినా అదిగో అదే చెయ్యాలి అది చెయ్యాలి, ఈ ప్రపంచానికి ఇంత చేయమన్నారు అదే చెయ్యాలి నేను, ఇలాంటి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇవి పెరుగుతున్నాయా లేదా మనం చూసుకుంటూ, ఈ మూడు అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అనంతమైన ప్రేమ, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి వైపు మనల్ని గురువు నడిపిస్తుంటాడు. దీంతోపాటు మన ఇండివిజువల్ కర్మని బ్యాలెన్స్ చేసుకుంటుంది. నాకు అంత వచ్చు కాబట్టి నన్ను వీళ్ళందరూ గౌరవించాలి అనే పొగర ఉండకూడదు. మనం ఏ కర్మతో చేసుకుని, కర్మలు చేసుకుని భూమి మీద పుట్టామో ఆ కర్మలు ప్రారంభ కర్మలు, వాటిలన్నింటినీ మనం అనుభవించాలి, అనుభవించాలి. కాబట్టి ఈ బ్యాలెన్స్, ఇటు జ్ఞానము, ప్రేమ, శక్తి సంపాదిస్తూ ఉన్నాం, వాటితో పాటు మనం చేసుకున్న కర్మని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఓవర్గా చేయకూడదు, తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు, సమత్వం యోగ వచ్చేదే అది ఆ సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది తప్ప అది ఇలాగ ఉంటుందని ముందర చెప్పడానికి ఉంది. సో మనం పెంచుకునే జ్ఞానం కానీ, మనం పెంచుకునే లవ్ కానీ, మనం పెంచుకునే శక్తి కానీ మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు ఎలా ఉపయోగపడగలదు, వాటిని ట్యాకిల్ చేయడానికి అనేది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మనం చేత కాదనుకోండి, తప్పకుండా గురువు సహాయం చేస్తాం. సో శిష్యుడిగా ఉన్నవాడు ఈ మూడింటిని సంపాదిస్తూ తన కర్మని క్షాళనం చేసుకుంటూ తనతో ఉన్న వాళ్ళకి, గురువుకి, తనతో ఉన్న వాళ్ళకి తను చేయాల్సినవన్నీ చేస్తూ గురువుకి తనకి సంబంధం ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. అదైన తర్వాత థర్డ్ స్టెప్లో స్నేహితుడు కృష్ణుడు అంటాడు, నువ్వు ఇష్టుడువి, నువ్వు సఖుడువి కాబట్టి నీకు చెప్తున్నాను అని కృష్ణుడు అంటాడు భగవద్గీతలో. అలాగే మాస్టర్ శ్రీ గారు ఈ యోగం పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ యోగా సొసైటీ అని పెట్టారు. అక్కడ ఫ్రెండ్స్ యోగా సొసైటీ, గురువుతో పాటు ఫ్రెండ్షిప్ అనమాట. అంతే తప్ప సేవకుడు కాదు, ఈజ్ ఎ కోవర్కర్, అంటే ఆయనతో కలిసి పనిచేసేవాళ్ళు. ఇట్స్ ఎ కంపానియన్, స్నేహితుడు మాస్టర్ గారితో పాటు కలిసి పనిచేయడం అనేది ఫ్రెండ్ అంటే. సో ఇంక్రీజ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మాస్టర్స్ పార్ట్ అండ్ యాజ్ వరల్డ్ సేవియర్. ఇక్కడ ప్రపంచంలో ఉన్న బాధలు, ప్రపంచంలో ఉన్న కష్టాలు ఎలా అయితే గురువు వాటిలన్నింటినీ ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో తన శక్తితోటి, తన జ్ఞానాన్ని, తన ప్రేమతోటి, కర్మబంధాలకు అనుగుణంగా ఏవి అతిక్రమించకుండా చేస్తారు. అలాగే శిష్యుడు అన్నవాడు కూడా ఆయనతో పాటు కలిసి అలాంటి పనులు చేయటానికి సిద్ధపడుతూ, ఆ పనుల్లో మాస్టరు నేను ఇలా పార్టిసిపేట్ చేస్తాను అన్న స్థితిలో వీడు ఎదిగితే గురువు పర్మిషన్ ఇస్తాడు తనతో పాటు కలిసి పనిచేయాలి. అలాంటప్పుడు ఈ బికమ్స్ ఏ ఫ్రెండ్. మొట్టమొదట స్టూడెంట్, తర్వాత శిష్యుడు, తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ అయినప్పుడు మనకు ఎలాగైతే క్రైస్ట్ సిలువ మోసాడు అలాగా ప్రతి గురువు కూడా సిలువ మోస్తూ ఉంటాడు. సిలువ అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో ఉన్న రకరకాల బాధలు, రకరకాల కష్టాలు, రకరకాల ఇబ్బందులు ఎన్నో ఉంటాయి మనకు తెలియవి. అవన్నిటినీ, అన్నిటి నుంచి ప్రజలను ఎలా రక్షించాలి, ఈ భూమిని ఎలా రక్షించుకోవాలి అనే ఆలోచన గురువుకు ఉంటుంది. అలాంటి ఆలోచనతో శిష్యుడు కూడా షేర్ చేసుకుని పనిచేస్తున్నప్పుడు హీ బికమ్స్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్. దాంతోపాటు ఆయన జ్ఞానాన్ని, ఆయన బాధ్యతల్లో ఆయన జ్ఞానం ఆయన ఎలా పంచుతున్నాడో వీడు కూడా అలా పంచడం అనేది అది ఈ ఫ్రెండ్ యొక్క బాధ్యత. సో హీ బికమ్స్ ఎ కోవర్కర్, ఎ కంపానియన్, నాట్ ఎ సర్వెంట్, నాట్ ఎ వర్కర్, కోవర్కర్. ఇక్కడ గురువు యొక్క హృదయంలో ఏముందో తెలుసుకుంటూ గురువు యొక్క హృదయాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు శిష్యుడు. సో ఆ విధంగా మనం గురువుతో పాటు కలిసి పనిచేయాలి అనుకుంటే ఏం చేయాలి? గురువు హృదయం ఏంటో తెలుసుకోవాలి. హృదయం తెలుసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు గాయత్రి హృదయం ఉంది, గాయత్రి పంజరం ఉంది, అలాగే ఆదిత్య హృదయం ఉంది. అంటే హృదయంలో ఏముంది? హృదయంలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఆ ప్రణాళికలు ఉంటాయి, ఆ ప్రణాళికలు ఎలా చేయాలి అని ఆయనకు ప్రణాళిక ఉంటుంది. అవే ప్లాన్స్ని మనం తీసుకుని, ప్రిన్సిపల్స్ని తీసుకుని మనం కూడా వర్కౌట్ చేయొచ్చు మనకు తగిన, మనకు అర్థమైన రీతిలో. అలాగే చేయాలని లేదు, అలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కనిపించుకుంటారు. కంఫర్ట్, కన్సోలేషన్, అడ్వైజ్ అండ్ సపోర్ట్ అవుట్ ఆఫ్ లాయల్టీ టు బోత్ పర్పస్ అండ్ పర్సన్స్ ఆఫ్ ద మాస్టర్. గురువు యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికి, అలాగే గురువుతో పాటు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫ్రెండ్ అనేవాడు ఏం చేస్తాడంటే సర్వీస్ ఇస్తాడు. ఆ రకంగా గురువుతోటి కంపానియన్షిప్ నడుపుతాడు అనమాట. సో థర్డ్ స్టేజ్లో ఫ్రెండ్ అవుతాడు. తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చేసప్పటికి బ్రదర్. ఈ బ్రదర్ దగ్గరికి వచ్చినప్పుడు గురువు శిష్యుడు ఆయ, శిష్యుడు గురువు ఆయ. గురువు శిష్యుడికి తేడా లేదు. ఇక్కడ గురువు సంపూర్ణంగా శిష్యుల్లో కలిసిపోయాడు, శిష్యుల్లో ఉండి పనిచేస్తూ ఉంటాడు. సో ఏ పని చేసినా గురువు చెప్తుంటాడు, ఇది అలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. ఆయన ఏం చెప్తే, ఇప్పుడు గురువు గారు ఉన్నారు, వాళ్ళు గురువు గారు కనిపించారు, కనిపించి నువ్వు ఇవి ఈ పురస్కరణ ఇలాగ 24 సంవత్సరాలు చేయన్నారు. ఆ తర్వాత ఒకసారి హిమాలయాలు రమ్మన్నారు, 2, 3, 4 సార్లు వచ్చారు. ఆ తర్వాత నువ్వు శాంతి గుంజ అనేది పెట్టుకోండి 71 నుంచి అన్నారు. ఆ తర్వాత నుంచి ఈ పనులు చేయాలి, అవసరం వచ్చినప్పుడే చెప్తూ ఉంటాను. అలా చేస్తూ ఉన్నారు గురువు గారు. అప్పుడు ఏమయ్యారు? ఈ బికేమ్ ఏ బ్రదర్. ఆయనకి గురువు తేడా లేదు. మెల్లిగా త్రూ దట్ పర్టికులర్ ఇండివిజువల్ ద మాస్టర్ ఎక్స్ప్రెసెస్. కాబట్టి గురువు విడిగా కాకుండా ఆ వ్యక్తి ద్వారా వ్యక్తమవుతూ ఉంటాడు పూర్తిగా ఇంకా. సో ఆ స్థితి వచ్చినప్పుడు గురువులో ఒక భాగంగా ఉంటాం మనం. పరమపూజ్య గురుదేవులు ఒకసారి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆయన సస్యరీరంగా ఉన్నప్పుడు. మీరు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు నా కళ్ళలాగా ఉండొచ్చు, నా కళ్ళల్లాగా ఉండొచ్చు, నా చెవుల లాగా, నా నోరులాగా, నా ముక్కు లాగా, నా చేతుల్లాగా నా కాళ్ళలాగా మీరు ఎవరు ఏమనుకుంటారో అది అయిపోతారని ఇచ్చారు. అదనమాట, అంటే గురువు అక్కడ మనకు ఓపెన్ గా ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు నాతో ఒక బ్రదర్ లాగా అవ్వటానికి ఆఫర్ ఇచ్చారు. పరమ పూజ గురుగారు అఖండ జ్యోతిలో వచ్చింది, ఇవి బ్రదర్ అంటాం దీన్ని. అంటే గురువు యొక్క ముఖ్యమైన అన్ని పనుల్లో కూడా చాలా వరకు, లేకపోతే కొన్ని అయినా సరే, ఈ వ్యక్తి తన భుజా స్కంధాల మీద వేసుకుని గురువుకి రెస్ట్ ఇస్తాడు. గురువుకి ఈ పని నేను చేస్తాను మాస్టర్, ఈ పని నేను చేస్తాను గురువు గారు, మీరు మిగతా పనులు చూసుకోండి. ఇంతకంటే కష్టమైన పనులు జనరల్గా గురువుకి ఎప్పుడు బోల్డ్ పనులు ఉంటాయి. దాంట్లో ఎవరైతే తన పనులు కొన్ని చేసి పెడతారో వాళ్ళని తయారు చేసుకుంటారు, సో దట్ వాళ్ళు ఇంకా ఇంతకంటే కష్టమైన పనులు అవి మామూలు వాళ్ళు చేయలేరు. అవి వాళ్ళు చేయడానికి వాళ్ళు కొంత టైం కావాలి కాబట్టి వీడికి పనులు ఇచ్చి వాళ్ళు ఆ పనులు చేసుకుంటుంటారు. అలాంటి స్థితి మనం సంపాదించుకుంటే అప్పుడు మనం బ్రదర్హుడ్, గురువుకి ఆ వ్యక్తికి మధ్యలో బ్రదర్హుడ్ అనేది ఏర్పడుతుంది. ఎలాగైతే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు, గురువు లేకపోతే నలుగురు, అలాగా ఎంతమంది అయినా ఉండొచ్చు, అలాగా మనం మన గురువుతోటి ఒక సహోదరుడిలాగా బ్రదర్లాగా సంచరిస్తూ, ఎలాగైతే వైట్ బ్రదర్హుడ్ అని చెప్తారు హిమాలయాల్లో ఉన్న వాళ్ళందరినీ వైట్ బ్రదర్హుడ్, ఆ బ్రదర్హుడ్ అనేది అందుకే పెట్టారు. అక్కడ అందరూ కూడా ఒకే ఒక గురువు, జగద్గురువు యొక్క అంగ ప్రత్యంగాలు అనమాట. వాడు గురు జగద్గురువు యొక్క హృదయంలో ఉంటారు. ఇక్కడ మనం నాలుగైన తర్వాత హిజ్ ఓన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మాస్టర్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్, మాస్టర్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్ గా ఒక భాగం అయిపోతాడు అని చెప్తున్నారు. అలాగా మనం కూడా భగవంతుడు అయినా లేకపోతే పరమాత్మ అయినా పరబ్రహ్మ అయినా మన గురువు యొక్క అంగ ప్రత్యంగాల్లో ఒక భాగం అవటానికి మనం ఏం చెయ్యాలి అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. అది మేము అయిపోయామని మనం డిక్లేర్ చేసుకోవడం కాదు, హీ హ్యాస్ టు అక్నాలెడ్జ్. గురువే చెప్పలేస్, యు ఆర్ మై బ్రదర్, హీ అడ్రస్సెస్ అస్ యాజ్ హీస్ బ్రదర్. ఆయన నోట్లోంచి రావాలి తప్ప ఎస్ ఐఆమ్ యువర్ బ్రదర్ సార్ అనకూడదు. ఇది ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది క్రైస్ట్, అంటే పూర్తిగా పరమ పవిత్రమైన భగవత్ చేతనత్వం అన్నమాట. క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే పవిత్రమైన చేతనత్వం అని అర్థం. అంతే, క్రైస్ట్ అంటే ఏదో వ్యక్తి అనుకోకూడదు. మనలో పరమ పవిత్రమైన చేతనత్వం ఎప్పుడు వస్తుందో మనం క్రైస్ట్ అయిపోతాం. సో వన్స్ వీ బికమ్ క్రైస్ట్, మాస్టర్ సిరి గారి గురించి చాలామంది వింటారు, ఆయన టీచింగ్స్లో ఒకటి ఏంటంటే యూ బికమ్ ఏ క్రైస్ట్ అంటాడు ఆయన. చాలామందికి నచ్చుతుందో నచ్చదో తెలియదు. అలాగే ఐ వాంట్ దిస్ మచ్ దిస్ నంబర్ ఆఫ్ బ్రాహ్మిన్స్, ఆయనంటే అక్కడ అర్థం సివి గారు కాదు. ఈ ప్రస్తుత కాలంలో ఈ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని అర్థం చేసుకుని ఆచరించేవాళ్ళు కావాలి, వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే కానీ పుట్టుకతో బ్రాహ్మణులు కాదు, లేకపోతే మమ్మల్ని అందరినీ కన్వర్ట్ చేసేస్తారా అనకూడదు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని చెప్పినట్టు అర్థం చేసుకుని పాటించి ఆచరించి ఆ రిజల్ట్స్ చూసి దాని ద్వారా జీవితాన్ని మలుచుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ రకంగా తీర్చిదిద్దుతారు మాస్టర్ సివి గారు. ఏ గురువు అయినా మనల్ని ఎంతవరకు తీర్చిదిద్దుతారంటే మొట్టమొదట వాళ్ళు చెప్పింది మనకు బాగుంటుంది, స్టూడెంట్ చెయ్యాలనిపిస్తుంది. అప్పుడు కూడా డిసైబుల్షిప్లో ఇంకా మధ్యలో అప్పుడే చేరిన వాడు, యాక్సెప్టెడ్ డిసైబుల్, ఇలాగ స్టేజెస్ ఉన్నాయి. అలా చేరి చేరి ఆ పనిలో భాగాన్ని పంచుకుంటాను. ఇప్పుడు సపోజ్ వికే గారు ఉన్నారు, ఆయన డిస్పెన్సరీస్ స్టార్ట్ చేశారు హోమియో డిస్పెన్సరీ. ఆయనతో పాటు ఆయన దగ్గర చదువుకుని హోమియో డిస్పెన్సరీస్ రన్ చేసేవాళ్ళు తయారయ్యారు. అంటే ఆయన పనిలో కొంత భాగం వాళ్ళు పంచుకున్నారు. అలాగనమాట పనిలో భాగం పంచుకోవడం అంటే, ఎంతసేపు చూసినా మాస్టర్ మీరే చేయండి మీరే చేయండి అనకూడదు, మీరు చెప్పిన వాటిలో ఇదిగో ఇవన్నీ మేము చేస్తాం అనాలి. అలాంటి వాడు షోల్డర్స్ రెస్పాన్సిబిలిటీ, కొంత రెస్పాన్సిబిలిటీ భరిస్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి బ్రదర్ అవుతాడు. బ్రదర్ అయిన తర్వాత ఆయనతో పాటు కలిసి పనిచేయటం, అది అయిన తర్వాత పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ ఫ్రెండ్ అవుతాడు. ఆ తర్వాత సారీ రెండు తర్వాత బ్రదర్, బ్రదర్ అయిన తర్వాత చివరిలో ఇంకా పరిపూర్ణమైన పరమ పవిత్రమైన చేతనత్వంగా ఎదుగుతాడు. ఇవన్నీ కూడా మనం గురువు దగ్గర చేరినప్పుడు మనం సాధించగలిగిన ఐదు రకాల దీక్షలు అన్నమాట. ఇవి ఐదు రకాల దీక్షలు. ఇవన్నీ సాధించాలంటే మనకు గురువు మీద అచంచల విశ్వాసం ఉండాలి. ఊరికే విశ్వాసం ఉంది నేను కళ్ళు మూసి కూర్చున్నా అనకూడదు, పని చెయ్యాలి. భౌతిక జీవితంలో ఏ పనులు చేస్తున్నామో రాత్రి నిద్రపోయిన తర్వాత అదే ప్లేన్లో, దానికి కరస్పాండింగ్ ప్లేన్లో మనం మళ్ళీ ఇంచుమించుగా చక్కగా గురువు పనులే చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మన బాగు కోసము. ఉద్ధరే ఆత్మన ఆత్మానం, ఎవరి ఆత్మ వాళ్ళు వాళ్లే ఉద్ధరించుకోవాలి, పక్కవాడు కాదు అని చాలా క్లియర్గా చెప్పారు స్వామి భగవద్గీత. దాన్ని నమ్ముతూ మనం గురువు మెచ్చుకునే విధంగా మన జీవితాన్ని మలుచుకుంటాము అని అని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ శివరాత్రుల గురించి ఏంటంటే, శివుడు అంటే ఒక తత్వం. గురువు గారు ఏమంటారు, మీరు ఏ గుడిలోకి వెళ్తే ఆ గుడిలో ఉన్న ఆ దైవం ఎవరైతే ఉన్నాడు అక్కడ, అంటే కృష్ణాలయంకి వెళ్ళాలి లేదా విష్ణాలయంకి వెళ్ళాలి, అలాగే శివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్న దేవత యొక్క లక్షణాలు మీరు తెచ్చుకోండి అన్నారు. ఎలాగైతే శివుడు హాలాహలం మింగి ప్రపంచానంతటికీ మంచి చేశాడు, అలాగా ఈ సృష్టిలో ఉన్న ఈ సృష్టి రూపంగా ఉన్న భగవంతుడిని సేవించుకుంటూ ఆ సృష్టి రూపంలో ఉన్న వ్యక్తులు లేకపోతే ప్రాణుల యొక్క బాధలు కష్టాలు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నాలో స్వీకరించి వాళ్ళందరికీ నేను ఎలాగైతే మీరు అమృతం పంచారో అలాంటి అమృతం పంచేవాడిగా నాకు శివత్వాన్ని ప్రసాదించండి అని శివుణ్ణి ప్రార్థించడం, శివ తత్వాన్ని అర్థం చేసుకోవడం. అలాంటి తత్వం ఏదైతే ఉందో ఆ శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ చేసే శివనామం ఓం నమశివాయ అనేది మనకు సరియైన ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ రేపు శివరాత్రి చక్కగా చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహీం మహీషో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు వర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాంశకం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాం అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీగురుబ్రహ్మార్పణమస్తు.